భద్రం కర్ణే విశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.
క్రిందటి వారం 4వ ప్రశ్నకి సమాధానం చూశాం. 4వ శిష్యుడు 4వ ప్రశ్న అడిగినప్పుడు చివరిగా శిష్యుడు ఏమడిగాడంటే, ఈ ప్రపంచమంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది, దేని యందు ప్రతిష్ఠమై ఉన్నది అని అడిగినప్పుడు పిప్పలాద మహర్షి ఆత్మయందే, తురీయ ఆత్మయందే ప్రతిష్ఠమై ఉన్నాయి అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఈ ప్రపంచమంతా అంటే ఏమిటి అని అడిగితే, ఇది త్రిపుటి అంటాం. ఈ ప్రపంచంలో త్రిపుటి ఉన్నది. త్రిపుటి అంటే ఏమిటి అంటే, అనుభవించేవాడు, అనుభవింపబడే వస్తువు, అనుభవించడానికి ఉపయోగించే కరణాలు. అంటే చిత్ ప్రతిబింబ చైతన్యం లేక చిదాభాస లేక జీవ, జీవుడినైన నేను, చిత్ ప్రతిబింబమైన నేను లేక చిదాభాసుడనైన నేను ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఈ కనపడే వస్తుజాలమంతా కూడా నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. అలా తెలుసుకునేటప్పుడు నా పేరు ప్రమాత అని పేరు. తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు. ఈ జీవుడినే ప్రమాత అంటారు. కనుక ఈ జీవుడంటే ఎవరని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చైతన్య ప్రతిబింబమే జీవుడు. ఆ చైతన్యాన్ని షార్ట్ ఫామ్లో ఏమన్నాం, చిత్ అన్నాం. ప్రతిబింబానికి మరొక పేరు ఆభాసం. చైతన్యానికి షార్ట్ ఫాము చెప్పాలంటే చిత్ అంటాం. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. ఈ చిత్తు యొక్క ప్రతిబింబం మనస్సులో ఏర్పడుతుంది. ఆ చిత్తు యొక్క ఆభాసము లేక ప్రతిబింబము మనస్సులో ఏర్పడుతుంది. మనస్సు అనేటువంటిది కరణం, ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఏర్పడినప్పుడు మనసులో జీవుడు చిదాభాసం ఏర్పడి ఆ చిదాభాసమే ప్రమాత అని అంటాం. ఆభాసమన్నా ప్రతిబింబమన్నా ఒకటే. ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్ అంటారు. అది చైతన్యం యొక్క ప్రతిబింబం కనుక ఇంగ్లీష్లో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటారు. ఇంగ్లీష్లో షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఆర్సి అంటారు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అదే ఇండివిజువల్ అంటారు. కనుక ఇప్పుడు అనుభవించేవాడెవరు అంటే ప్రమాత, జీవుడు చైతన్య ప్రతిబింబం అని గుర్తుపెట్టుకోవాలి. ఏమి అనుభవిస్తున్నాడు అంటే, విషయాలన్నింటినీ అనుభవిస్తున్నాడు. శబ్ద విషయాలను అనుభవిస్తున్నాడు, రూప విషయాలను అనుభవిస్తున్నాడు, రుచి సంబంధమైన విషయాలను అనుభవిస్తున్నాడు, అన్ని విషయాలను అనుభవిస్తున్నాడు. విషయ ప్రపంచం మనం ఏది చూస్తాం, కొన్ని చూస్తాం, కొన్ని వింటాం, కొన్ని రుచి చూస్తాం, కొన్ని స్పర్శ తెలుసుకుంటాం, కొన్నేమో వాసన చూస్తాం. ఈ 5 తప్ప మరేమీ లేవు కదా ప్రపంచంలో. మీరు ఏది అనుభవానికి వచ్చినా కూడా ఈ 5 ఒక దానిలోకి వస్తుంది. ఇది కాకుండా వేరే 6వది ఏమీ లేదు. వినడమన్నా చెయ్యాలి, చూడడమన్నా చూడాలి, వాసనన్నా చూస్తాం, రుచి అన్నా చూస్తాం, మనసు ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఏమి తెలుసుకుంటాం? శబ్దం తెలుసుకుంటాం, రూపం తెలుసుకుంటాం, రుచి తెలుసుకుంటాం. ఈ పనులన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా, నిద్రపోయేదాకా మనం చేస్తూనే ఉంటాం. అప్పుడు మన పేరు ఏమిటి? ప్రమాత అని పేరు. ఏం తెలుసుకుంటున్నాడో దాని పేరు ప్రమేయం అని అర్థం. తెలుసుకోబడే వస్తువు పేరు ప్రమేయం. వేదాంతంలో వాటికి టెక్నికల్ టర్మ్స్ అంటారు, పారిభాషిక పదాలు. ప్రతి సైన్స్కి వాటి వాటి పారిభాషిక పదాలు ఉన్నట్లుగా వేదాంతానికి కూడా వాటి పారిభాషిక పదం ఉంటుంది. కనుక ఈ తెలుసుకోబడేదేమో ప్రమేయం, తెలుసుకునేవాడేమో ప్రమాత. తెలుసుకోబడేది తెలుసుకునేవాడు దేని ద్వారా తెలుసుకుంటున్నాడు అనేది ఒకటి కావాలి కదా. మీరు ఇంటి దగ్గర నుంచి క్లాసుకు వచ్చారు, ఎలా వచ్చారు? 11 నెంబర్ బస్సులో వచ్చుంటారు కొంతమంది, కొంతమంది కారులో వచ్చుంటారు, కొంతమంది ఆటోలో వచ్చుంటారు, కొంతమంది ఏమో సైకిల్ మీద వచ్చుంటారు, కొంతమంది మోటార్ సైకిల్ మీద వచ్చుంటారు. విమానంలో ఎవరు రాలేదనుకుంటాను. 11 నెంబర్ బస్ అంటే 2 కాళ్ళు, పక్కనే ఉన్నవాళ్ళు 11 నెంబర్ బస్ నడిచి వస్తారు. అది సాధనం, కరణం మనకు. అదేవిధంగా ప్రమాత ప్రమేయాన్ని తెలుసుకోవాలంటే మధ్యలో ఒకటి ఉండాలి, మనస్సు. ఆ మనస్సు అనేది కూడా అనుభవించడానికి ఉపయోగపడే కరణం. అన్నీ మనసు ద్వారానే కదా తెలుసుకుంటున్నాం. కనుక ఈ యొక్క ప్రమాత ప్రమేయం ప్రమాణం ఇవన్నీ కూడా ఆత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి, తురియ ఆత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ తురియ ఆత్మ చైతన్యం అనేటువంటిది ప్రమాత ప్రమాణం ప్రమేయముల కంటే భిన్నమైనటువంటిది, విలక్షణమైనటువంటిది అని ఇక్కడ మనకు చివరి ప్రశ్న చెప్పారు, ఆన్సర్ చెప్పారు మనకు పిప్పలాద మహర్షి. దీన్ని కైవల్యోపనిషత్తులో చక్కగా చెప్పబడింది మంత్రంలో, త్రిషు ధామసు యద్భోగ్యం భోక్త, ఈ 3 వస్తాయి అన్నమాట అందులో. భోక్త భోగస్య యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. త్రిషు ధామసు 3 అవస్థల యందు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, త్రిషు ధామసు ఏదేదైతే అనుభవిస్తున్నామో మనం, యత్ భోగ్యం భోక్త ఇవన్నీ కూడా, భోగస్య ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, వీటికి విలక్షణుడైనటువంటి సాక్షిని నేను, అహం చిన్మాత్ర. జాగ్రత్తని తెలుసుకుంటున్నాను, స్వప్నాన్ని తెలుసుకుంటున్నాను, సుషుప్తిలో నిద్రలో నాకేమీ తెలియదని తెలుసుకుంటున్నాను. నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తున్నాం? హాయిగా నిద్రపోయినానండి, నాకేమీ తెలియలేదు అని తెలుసుకుంటున్నామా లేదా? నిద్ర లేచిన తర్వాత చెప్తున్నామా లేదా? కనుక 3 అవస్థలను తెలుసుకుంటున్నవాణ్ణి నేను, సాక్షి చైతన్యాన్ని చిన్మాత్ర విలక్షణ, వీటన్నిటికీ విలక్షణుణ్ణి అని చెప్పి వేరైన వాడిని అని చెప్పింది మంత్రం. దాని తర్వాత మంత్రమే మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి అని చెప్తుంది మంత్రం. అన్నీ నా నుంచే పుట్టినాయి, నా వలననే ఉంటున్నాయి, నాలోనే కలిసిపోతాయి. ఎలాగైతే కుండ మట్టి నుంచే వచ్చింది, మట్టి వలననే ఉంటున్నది, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది. అదేవిధంగా అన్నీ ఆత్మ నుంచే ఉద్భవిస్తాయి, ఆత్మ వలననే ఉంటాయి, ఆత్మలోనే లీనమైపోతాయి అని చెప్పారు పిప్పలాద మహర్షి. క్రిందటి 4వ ప్రశ్నలో నిద్ర గురించి చెప్పారు, స్వప్నాన్ని గురించి చెప్పారు, తురియ ఆత్మ గురించి చివరిగా చెప్పారు. అందరికీ ఈ తురియ ఆత్మ అర్థం కాదు కదండి, చాలా కష్టం కదా. ఎంతో ఉత్తమ అధికారి అయితే, సాధన చతుష్టయ సంపత్తి ఉంటే, పూర్వజన్మ పుణ్యం ఉంటే, బుద్ధి కుశలత ఉంటే, శ్రద్ధాభక్తి ఉంటే వాళ్లకు మాత్రమే ఈ తురియ ఆత్మ అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థం కాదు కదా. మరి వాళ్ళందరి సంగతి ఏమిటి, వాళ్ళ గతి ఏమిటి అంటే, వాళ్ళకి కూడా మార్గం చెప్పాలి కదా. మరి మధ్యమ అధికారి మందధికారులకు కూడా మార్గం చెప్పాలి కదా. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఒక సాధనాన్ని ఇవ్వాలి వాళ్ళకని చెప్పి ఇప్పుడు 5వ ప్రశ్నలో ఓంకార ధ్యానాన్ని గురించి చెప్తున్నారు పిప్పలాద మహర్షి. 5వ శిష్యుడు వస్తాడు, వచ్చి ప్రశ్న వేస్తున్నాడు పిప్పలాద మహర్షిని. ఈ మంత్రం చదువుతాం. 71వ పేజీ 1వ మంత్రం.
అథ హైనం క్షేభ్యః సత్యకామః పప్రచ్ఛ సయోహ వై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారమభిధ్యాయీత కతమం వావసః తేన లోకం జయతీతి లోకం జయతేతి
శైభ్యః సత్యకామః శైభ్యుడనేటువంటి శిబిపుత్రుడైనటువంటి శైభ్యుడు అందరికీ రెండు రెండు పేర్లు కదా స్పెషల్ ఈ ఉపనిషత్తులో ఒక్కొక్క శిష్యుడికి రెండు రెండు పేర్లు వాళ్ళ తాతగారి నుంచి కానీ గోత్రం పేరు కానీ వాళ్ళ నాన్నగారి పేరు కానీ కలిపి చెప్పుకునేటటువంటిది వాళ్ళ సొంత పేరు మనం పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో నాన్నగారి పేరుతో తాతగారి పేరు కలిపి నాగ వెంకట సుబ్రహ్మణ్యం అని పెట్టుకుంటారు నాగ వెంకట శివసుబ్రహ్మణ్యం నాగ అనేది పరంపరగా వస్తున్నది వెంకటేశన్ అనేది మా తాతగారి పేరు శివయ్య అనేది మా నాన్నగారి పేరు అందుకని వెంకట శివసుబ్రహ్మణ్యం అన్నారు తర్వాత ఆ పేరే పిలవరు అనుకోండి సుబ్బు అని పిలుస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా శిష్యులకి రెండు రెండు పేర్లు సత్యకామహ అనేది పేరు చాలా ప్రసిద్ధి చెందినటువంటి పేరు ఈయన పేరు సత్యకామ మరి ఈ సత్యకామ జాబాల వేరో ఆ సత్యకామ వేరో చెప్పలేం ఎంతోమంది ఉన్నారు శిష్యులు సత్యకామహ పప్రచ్చ గురువుగారిని సమీపించి ప్రశ్న అడిగాడు అథ అంటే ఆ నాలుగవ శిష్యుడు ప్రశ్న వేసి సమాధానం పొంది వెళ్ళిన తర్వాత ఐదవ శిష్యుడు వచ్చి కూర్చొని గురువుగారి దగ్గర ఈ ప్రశ్న వేస్తున్నాడు ఏమని అడుగుతున్నాడు సహ యహ తత్ భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత కథమం వావసః తేన లోకం జయతేతి అంటే ఆపకుండా మంత్రం అంతా చదివేశారు ఎట్లా అర్థమవుతుంది మనకు నువ్వు ఫుల్ స్టాప్ శిష్యుడు ఏమడుగుతున్నాడంటే పిప్పల ఓ భగవన్ అంటే భగవత్ స్వరూపులైనటువంటి గురువర్యులైన మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఏమిటి ఆ ప్రశ్న అంటే ఎవరైతే ఓంకార ధ్యానం చేస్తారో ఒక ఆయన ఉన్నారు ఆయన ఓంకార ధ్యానం చేస్తున్నాడు శ్రద్ధతో భక్తితో సాధన చతుష్టయ సంపన్నుడై ఓంకార ధ్యానం నిరంతరంగా అంటే జీవితాంతం చేస్తూనే ఉన్నాడు మరణం వరకు ప్రయాణాంతం అంటే ప్రయాణ అంతం అన్నారు ప్రయాణాంతం అంటే ఇక్కడ మరణం వరకు అని అర్థం మరణం వరకు అంటే ఏమిటి జీవితాంతం చేస్తూ మరణం వరకు చేస్తున్నాడు ఎవరైతే చేస్తున్నాడో ఏమిటి చేస్తున్నాడు ఓంకారం అభిధ్యాయీత ఓంకారమును ధ్యానిస్తున్నాడు అభిధ్యాయీత అంటే మనసులో ఏ ఆలోచనలు లేకుండా విజాతీయ అనంతరిత సజాతీయ ప్రవాహ అంటే వేరే ఆలోచనలు రాకుండా అదే ఓంకారం ధ్యానమే కంటిన్యూస్గా చేస్తున్నాడు అనుకోండి శంకరాచార్యులు వారు అంటారు ఎలాగైతే దీపం లేని అంటే గాలి లేని చోట దీపం కదలకుండా ఉంటుందో అటువంటి మనస్సుతో దీపం చలించకుండా ఉంటుంది గాలి లేనప్పుడు అటువంటి మనస్సుతో ఎవరైతే ఓంకార ధ్యానం చేస్తున్నారో ఓంకారం అనేది బ్రహ్మమునకు ప్రతీకం ధ్యానానికి ప్రతిమ ప్రతీక అని రెండు ప్రతిమ అంటే వినాయక రూపం రామరూపం కృష్ణరూపం శిల్పి ఒక రూపాన్ని ఇస్తాడు చెక్కి ఆ విగ్రహానికి దాన్ని ప్రతిమ అంటారు. కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు అన్నీ ఉంటే, రూపం ఉంటే దాన్ని ప్రతిమ అంటారు. అలా ముక్కు కాళ్ళు కళ్ళు చెవులు లేకుండా ఒక చిహ్నం గనక గుర్తు గనక పెట్టుకుంటే అది ప్రతీకం అంటారు. ప్రతిమ ప్రతీకం. ధ్యానం చేయడానికి ప్రతిమ అయినా పెట్టుకోవచ్చు, ప్రతీకమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వినాయక చవితికి వినాయకుణ్ణి అవయవ రూపంలో మనం పూజ చేస్తాం, అది ప్రతిమా ధ్యానం అంటాం. ప్రతిమా పూజ, ప్రతిమా ధ్యానం. మన వైదిక సంప్రదాయంలో ప్రతిమా ధ్యానం ఉన్నది, ప్రతీక ధ్యానం కూడా ఉన్నది. ప్రతీకం అంటే శివలింగం ప్రతీకం, శివుడికి ప్రతీకం శివలింగం. శాలిగ్రామం విష్ణువుకి ప్రతీకం. దీపం జ్యోతి దేవికి ప్రతీకం, అమ్మవారికి దీపం ప్రతీకం. అదేవిధంగా ఓంకారానికి పరబ్రహ్మానికి ప్రతీకం ఓంకారం. ఓంకారం అనేది చిహ్నం. మనం తెలుగులో చిహ్నం చిహ్నం అంటాం, చిహ్నం అని పలకకూడదు, చిహ్నం అనాలి. హకార నకారం రాసినప్పటికీ కూడా దాన్ని పలికేటప్పుడు చిహ్నం అనాలి. సింబల్ అంటారు ఇంగ్లీష్లో, గుర్తు అంటారు. ఎట్లాగైతే ఎలక్షన్స్ అప్పుడు రెండాకులు గుర్తు, రెండాకులు అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? అమ్మగారు గుర్తొస్తారు, జయలలిత అమ్మగారు. ఆమెకి ప్రతీకం రెండాకులు, రెట్టయలై అంటారు. ఉదయించే సూర్యుడు ఆ పార్టీకి చిహ్నం, అందుకే వాటిని చిహ్నం చిహ్నం అంటారు, చూసారా? అదేవిధంగా మనకేమిటి ఇప్పుడు ఇక్కడ విషయం అంటే, ఓంకారం పరబ్రహ్మమునకు చిహ్నం ప్రతీకం. ఏకరూపం ప్రతిమాలతో ధ్యానం చేయడం అయిన తర్వాత, కొంతకాలం తర్వాత మనిషికి బాగా పరిపక్వత వచ్చినప్పుడు, మానసిక పరిపక్వత, ఆ వ్యక్తి ఓంకారాన్ని కూడా ధ్యానించవచ్చు. అందుకని అందరూ శివలింగాన్ని శాలిగ్రామాన్ని మీద ధ్యానం చేయలేరు. విష్ణు రూపం మీద, శివ రూపం మీద చేయగలిగినంత తేలికగా శివలింగం మీద, విష్ణు శాలిగ్రామం మీద, దీపం మీద ధ్యానం చేయడం కష్టం. అందుకనే మన వాళ్ళు ఏకరూపం ఇస్తారు. మొదట పిల్లవాడికి మూడు కాళ్ళ బండి ఇచ్చినట్లు నడవడానికి, అదేవిధంగా ఏకరూపాన్ని ఇస్తారు. రూపం ధ్యానం చెయ్యాలి కొంతకాలం. అలా చేసిన తర్వాత మనస్సు బాగా ఏకాగ్రత వచ్చినప్పుడు చిహ్నానికి వెళ్ళాలి, కానీ నేరుగా శివలింగ ధ్యానము శాలిగ్రామం మీద ధ్యానం చేయలేము. అవి సింబల్స్ అన్నమాట, దానికి కొంత పరిపక్వత కావాలి మనిషికి. అందుకని మొదట ధ్యానం చేసేటప్పుడు ఓం రామాయ నమః కృష్ణాయ నమః అనే జపం చెప్తాం, ఓంకార జపం చెప్పం. ఓంకార జపం నిలవాలి అంటే దానికి ఈ నామ జపం చాలా సంవత్సరాలు చేసిన వాళ్లకు మాత్రమే ఓంకార జపం నిలుస్తుంది, ఏకాగ్రత దొరుకుతుంది. అందుకని మెట్టు మెట్టుగా వెళ్ళాలి. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదవకుండా ఫిఫ్త్ స్టాండర్డ్ ఎట్లా చదువుతావు? ఫిఫ్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ చదవకుండా కాలేజీకి వెళ్ళలేవు కదా. అందుకని ధ్యానం చేసేటప్పుడు రకరకాల ధ్యానాలు చెప్తున్నారు పాపం. ఎక్కడ పట్టినా ధ్యానం 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 సెంటర్లు, ఇక్కడ కూడా ఒక సెంటర్ ఉంది. ఏం ధ్యానం చెప్తున్నామయ్యా అంటే, వైదికంగా వేదాల్లో చెప్పని ధ్యానం చెప్పడం స్టైల్. ఇప్పుడు వేదాలలో చెప్పనటువంటిది ఏది చెప్తే అది మోడర్న్. అందుకని మేమంతా ఆర్థడాక్స్ కాదండి, మేమంతా స్టైల్గా మోడర్న్గా చెప్తాం. ఏం చెప్తావి అంటే, నీ గాలిని చూసుకుంటూ ఉండంటాడు అంతే, లేకపోతే అక్కడ శూన్యాన్ని చూడమంటాడు. రకరకాల ధ్యానాలు చెప్తున్నారు, ఒక్కటి తప్ప, వైదిక ధ్యానం తప్ప అన్ని ధ్యానాలు చెప్తారు. వైదిక ధ్యానం చెయ్యాలంటే దానికి కొంత జ్ఞానం కావాలి. అవి చెప్పడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. నీ మనసుకి ఏది బుద్ధి పుడితే, ఇంకొకటి చెప్తారు, నీకు మనసులో ఏదనిపిస్తే దాని మీద ధ్యానం చేయి అంటాడు. నాకేమొస్తుందంటే ఆ చింపాంజీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ చింపాంజీ మనసులో వస్తే చింపాంజీ మీద ధ్యానం చేస్తామా? చెయ్యం కదా. నీకు మనసులో ఏది మంచిగా అనిపిస్తే అది ధ్యానం చేయి. మంచిగా అనిపించేది నాకు తెలియాలి కదా. కనుక ధ్యానం చేయడానికి మనకు గురువు కావాలి, దానికి ఒక పద్ధతి కావాలి, ఒక సిస్టమ్ ఉండాలి. అందుకని వైదిక ధ్యానం అనేది మనకు శాస్త్రం మీద ఆధారపడినటువంటిది. వైదిక ధ్యానం ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం, అరూప ధ్యానం, ప్రతిమా ధ్యానం, ప్రతీక ధ్యానం. కనుక గురువు లేకుండా ధ్యానం చెయ్యకూడదు. గురువు దగ్గర అనేక సంవత్సరాలు ఆ ధ్యానం పద్ధతి నేర్చుకోవాలి. ఈ ఓంకార ధ్యానం అనేటువంటిది ఇప్పుడు మనకి ఇక్కడ విషయం, తెలుసుకోవలసిన విషయం. ప్రతీక ధ్యానం ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, ధ్యానం అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, ప్రతిమా ధ్యానం, ప్రతీక ధ్యానం అని మనం దేని మీద ధ్యానం చెయ్యాలి, ఆ విషయమే ఇక్కడ ధ్యేయం అంటాం. ధ్యాత, ధ్యానం చేసేవాడు ధ్యాత. ధ్యానం చేసేవాడు దేని మీద ధ్యానం చేస్తున్నాడో అది ధ్యేయం. ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఎవరు చేయాలి, సబ్జెక్ట్ ధ్యాత చేస్తాడు. తురీయ ఆత్మ మనం మాండుక్యోపనిషత్తులో చూసాం. ప్రథమ పాద స్థూల దేహాభిమాని విశ్వ. ఎప్పుడైతే ఈ తురీయ ఆత్మ స్థూల దేహాభిమాని అయిపోతుందో, ప్రథమ పాదంలో విశ్వ అని చెప్పాం, సమష్టిగా విరాట్ వైశ్వానర అని చెప్పాం. అకార ప్రథమ మాత్ర, తర్వాత ఓంకారంలో రెండవ అక్షరం ఉకార, ద్వితీయ మాత్ర, ద్వితీయ పాద, హిరణ్య గర్భ. మూడవ పాదంలో మకార, తృతీయ మాత్ర, తృతీయ పాద, ఈశ్వర అంతర్యామి అన్నాం. ఈ ఓంకారంలో మూడు అక్షరాలని చెప్తున్నారు, అకార ఉకార మకార. ఓంకార ధ్యానం చేసేవాళ్ళకి ఏమి లభిస్తుంది, ఏమిటి ఫలం వాళ్ళకి అని అడుగుతున్నాడు సత్యకామ. మంత్రం చూడండి, ఓంకారం అభిధ్యాయీత, ఎవరైతే ధ్యానం చేస్తారో మనుష్యేషు, మనుషులే కదా ధ్యానం చేస్తారు, మరేమీ ధ్యానం చెయ్యవు కదా, అందుకని మనుష్యేషు ప్రాయణాంతం మరణ పర్యంతం అంటే నిత్యము ఎవరైతే చేస్తారో. సడన్గా చనిపోయే ముందు నేను ఓంకార ధ్యానం చేస్తామంటే చేయలేము, అప్పుడప్పుడు సడన్గా ఏం చేస్తాం. రోజు అభ్యాసం ఉన్నవాడే మరణ సమయంలో కూడా చేయగలుగుతాడు. అలా చేసేటప్పుడు కతమం వావ సహ తేన లోకం జయతేతి, అట్లా ధ్యానం చేసినటువంటి వ్యక్తి ఏ లోకాన్ని పొందుతాడు, జయతి అంటే పొందుతాడు, ఏ లోకాన్ని పొందగలడు ఆ ధ్యానం చేసినటువంటి వ్యక్తి ఇతి అని అడుగుతున్నాడు. ఎవరు, సత్యకాముడు. ఎవరిని అడుగుతున్నాడు, పిప్పలాదుణ్ణి. ఓంకార ధ్యానం చేసేటటువంటి వ్యక్తి ఏ లోకాలను పొందుతాడు అంటే ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు అని ప్రశ్న. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అన్నారు. మంచి పని చేసేవాడెప్పుడు దుర్గతిని పొందడు కదా, కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఓంకార ధ్యానం చేసేవాడు తప్పకుండా సద్గతినే పొందుతాడు. ఆ సద్గతి అంటే ఏమిటి అనేది రెండవ మంత్రం నుంచి పిప్పలాద మహర్షి ఫలితాన్ని చెప్పబోతున్నారు. ఆ ఓంకార ధ్యాన ఫలితాన్ని ఎలా చెప్పబోతున్నారంటే, దాని యొక్క సారాంశం చెప్తాను. ఈ యొక్క ఐదవ ప్రశ్న సమాధానం సారాంశం చెప్తాను. అకారం మాత్రమే ధ్యానం చేస్తే అది ఓంకారంలో ఒక అక్షరమే. విరాట్ మీద ధ్యానం చేస్తే అకారం కదా, అది ప్రథమ పాదం కదా, దాన్ని ఏ పాదం అన్నాం, కార్యబ్రహ్మ అన్నాం. ప్రథమ పాద కార్యబ్రహ్మం అన్నాం మాండుక్యోపనిషత్తులో. మాండుక్యోపనిషత్తు కూడా అథర్వణ వేదానికి సంబంధించింది, ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది. అందుకని మాండుక్యోపనిషత్తు యొక్క మొత్తం సారం ఏమిటి, తురీయ ఆత్మ ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద చెప్పి ఈ మూడు పాదాలకి విలక్షణమైనటువంటిది తురీయ ఆత్మ అని చెప్పారు కదా. క్రిందటి మంత్రంలో ప్రశ్నలో తురీయ ఆత్మను తెలుసుకోలేని వాళ్ళకి క్రింద మెట్టు ఏమిటంటే, ఈ ఒకటవ పాదం, రెండవ పాదం, మూడవ పాదం అంటే, పాదం అంటే ఈ పాదం కాదు, అక్షరం అకార ఉకార మకార. ఈ చాప్టర్ వింటే మీకు తెలుస్తుంది నేను ఎందుకు అకార ఉకార మీ చేత చెప్పిస్తున్నాను ప్రతి క్లాసులో. అకారం అనేటువంటిది ఉకారం లేని మకారం లేనిది కదా ధ్యానం. అకారం మీదనే నేను చేశాను అనుకోండి, మనస్సు ఆ శబ్దం మీదనే ధ్యానం చేస్తూ ఉన్నది. అది అకారం అనేటువంటిది పూర్తిగా లేదు, ఓంకారం లేదు అందులో. దాన్ని సకలం అనం, వికలం అంటాం. అది సకలం కాదు వికలం. అప్పుడు అది ఏ ధ్యానం అవుతుంది? వికల ధ్యానం అవుతుంది. అకారం ఏ పాదానికి చెందినది? ప్రథమ పాదానికి చెందినది. ప్రథమ పాదానికి చెందినటువంటి స్థూల శరీరాభిమాని ఎవరు? విశ్వ. సమష్టి ఎవరు? వైశ్వానర. కనుక వైశ్వానర ధ్యానం చేస్తే ఏ ఫలితం వస్తుంది అని చెప్పి ఒక మంత్రంలో చెప్తారు, రెండవ మంత్రంలో. మూడవ మంత్రంలో ఎవరైనా ఉకారం మీదనే ధ్యానం చేస్తే, ద్వితీయ పాదం మీదనే ధ్యానం చేస్తే, లేక హిరణ్య గర్భుడి మీద ధ్యానం చేస్తే ఏం ఫలితం పొందుతారు అనేది తర్వాత మంత్రంలో వస్తుంది. అదేవిధంగా మకారం ధ్యానం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది తర్వాత మంత్రంలో వస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళతారు. అపరం బ్రహ్మ పరం బ్రహ్మ అని చెప్పబడింది. వైశ్వానర, హిరణ్య గర్భ, ఈ రెండు కూడా కార్యం బ్రహ్మ అంటాం. కార్యం బ్రహ్మని అపరం బ్రహ్మ అంటాం. కనుక అపరం పరం అని రెండు విధాలు. పరం బ్రహ్మ అనేది కారణం బ్రహ్మ. ఇక్కడ పరం బ్రహ్మ అంటే మన ఓంకారాన్ని పరం బ్రహ్మగా తీసుకుంటే తురీయ ఆత్మ అక్షరం బ్రహ్మ అది వేరు, విలక్షణుడైనటువంటి బ్రహ్మ వేరు. ఇక్కడ అకార ఉకార మకారాలు వేరువేరుగా ధ్యానం చేస్తే రెండు పాదాలు కార్యం బ్రహ్మ, అపరం బ్రహ్మ, మూడవ పాదం కారణం బ్రహ్మ, పరం బ్రహ్మ, ఈశ్వర అంతర్యామి. అలా ధ్యానం చేస్తే మనిషికి శుక్లగతి లభిస్తుంది, లేకపోతే మనిషి జన్మ లభిస్తుంది. అకార ధ్యానం చేసేవాడికి మనిషి జన్మ లభిస్తుంది అని చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలో. కనుక ఇక్కడివన్నీ సందేశాలు అన్నమాట మనకు. ఒక్కొక్క సందేశాన్ని ఇస్తున్నారు. రెండవ మంత్రంలో ఒక సందేశం, మూడవ మంత్రంలో ఒక సందేశం. సందేశం అంటే మెసేజ్, మెసేజ్ అని చెప్పి మెసేజ్ అంటే సందేశం అని చెప్పాలి నేను, కానీ తెలుగు చెప్పి ఇంగ్లీష్ చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే మనంతా సిటీలో ఉన్నాం కదా. సందేశము ఇస్తున్నారు పిప్పలాద మహర్షి. సో ఓంకార ఉపాసన అకార ఉకార మకారాల కంటే కూడా ఓంకార ఉపాసన శ్రేష్టము. అది చేయడం వల్లనే మనిషికి ఉన్నతమైన ఫలితం లభిస్తుందని చెప్పడానికి ఈ అకార ఉకార మకారాలు ప్రవేశపెడుతున్నారు ఈ ధ్యానాన్ని. అందుకని ఇది ధ్యానం టాపిక్ అన్నమాట ఇక్కడ వచ్చేదంతా కూడా. రెండవ మంత్రం చదువుతాం. ఏతద్వై సత్యకామం పరం చాపరం చ బ్రహ్మ యదోంకారః తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరమన్వేతి. ఆయతనేన అన్నట్లున్నది కదా ప్రింటింగ్, ఆయతనేన అని ఉండాలి. ఏతద్ వై సత్యకామ, ఇది చదవాలి మనం. తస్మై సహోవాచ, చిన్న అక్షరాల్లో ఉంది అది అక్కడ పైన. తస్మై సహోవాచ, తస్మై ఆ సత్యకాముడికి, తస్మై సహా పిప్పలాద మహర్షి ఉవాచ సమాధానమిచ్చారు, బదులిచ్చారు. ఏమిటి అది అంటే ఈ విధంగా, ఏతద్వై సత్యకామ, ఓ సత్యకామ ఏతద్వై, ఇదే కదా ఓంకార ధ్యానం అంటే ఇదే కదా ప్రసిద్ధి అని అర్థం. వై అంటే ప్రసిద్ధి. ఏతద్వై ఈ విధమైనటువంటిదే, ఇదే పరంచ అపరంచ. అపరం అంటే సాధారణమైనటువంటిది, కార్యం బ్రహ్మ, అనిత్యం అనర్థం. ఏ అకార ఉకారాలు కార్యం బ్రహ్మ ధ్యానం చేస్తే అనిత్య ఫలం దొరుకుతుందో అది అపరం. అపరం అంటే ఏమిటి? పరం కానిది అపరం. పరం అంటే ఉన్నతం, ఉన్నతం కానిది అపరం. అంటే పరం కంటే ఒక మెట్టు తక్కువ, అది అపరం. నా పరం అపరం, అపరంచ పరంచ, ఉన్నతమైనటువంటిది దానికంటే తక్కువైనటువంటిది అని చెప్తున్నారు. పరంచ అపరంచ బ్రహ్మ యత్ ఓంకారః. బ్రహ్మమే ఓంకార ప్రతీకంగా అపరం బ్రహ్మని పరం బ్రహ్మని రెండు విధాలుగా చెప్పబడుతున్నది. పరం బ్రహ్మ ఓంకారం పరం బ్రహ్మగా అపరం బ్రహ్మగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఒకే ఓంకారం అపరం బ్రహ్మ పరం బ్రహ్మ ఎట్లవుతుందండి అంటే, ఓంకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి. మొదటి రెండు అక్షరాములు అపరం బ్రహ్మగా చూసుకుంటే మూడవ అక్షరం పరం బ్రహ్మగా చెప్పుకోవచ్చు అన్నారు. ఆ ఓంకారం పరం బ్రహ్మం అనేది మనం చెప్పేటటువంటిది అక్షరం తురియ ఆత్మ కాదు. ఇక్కడ ధ్యాన విషయం, ఇక్కడ ఈశ్వర మూడవ పాదం ప్రాజ్ఞ వెష్టిలో, ఈశ్వర అంతర్యామి సమష్టిలో. జీవుడు ఎవరి మీద ధ్యానం చేస్తాడు? ఈశ్వరుడి మీద ధ్యానం చేస్తాడు. ఈశ్వర ధ్యానానికి ముందు విరాట్ ధ్యానం చేశాడు అనుకోండి, వైశ్వానర ధ్యానం చేస్తే అది అకారంతో సమానం. ఒక్క పాదం అనమాట, మూడు పాదాలైతే ఒక పాదం మీద ధ్యానం చేస్తున్నట్టు. చాలా కొంచెం అనమాట విషయం అక్కడ. అపరంచ పరంచ యద్ ఓంకారః తస్మాత్ విద్వాన్. విద్వాన్ అంటే ఇక్కడ ఓంకార ఉపాసన చేసేటటువంటి ఉపాసకుడు అని అర్థం. విద్వాన్ ఉపాసకుడు. కొన్ని పుస్తకాల్లో జ్ఞాని అని రాస్తారు, అందుకని ట్రాన్స్లేషన్ చదువుతుంటే మనకు అసలు తెలియదు. శంకరాచార్యుల వారి భాష్యం, భాష్యానికి మళ్ళీ భాష్యం అలా చదివితే తప్ప అసలు అర్థం తెలియదు. కమెంటరీ రాసేటప్పుడు కొన్ని పదాలు మనకు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కమెంటరీ రాసే వాళ్ళకి అర్థం రాస్తారు, మనకు తెలియదు కదా. మరొక పుస్తకంలో జ్ఞాని అని రాశారు విద్వాన్ అంటే. ఉపాసకుడు జ్ఞాని ఎట్లవుతాడు? కానీ జ్ఞాని అంటే ఉపాసన జ్ఞాని అని తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? తీసుకోలేం కదా. ఆయన రాసే ఆయనకి తెలుస్తుంది ఉపాసకుడు అంటే ఇక్కడ జ్ఞాని అంటే ఉపాసన, ఉపాసన చేసేటటువంటి జ్ఞానం కలిగిన వాడు. అందరికీ తెలియదు కదా. అందుకనే ట్రాన్స్లేషన్స్ చదవకూడదు, గురువుగారు చెప్పిందే తెలుసుకోవాలి. ఆ శంకరాచార్యుల వారి భాష్యానికి కూడా మళ్ళీ మళ్ళీ కొన్ని పదాలు మనకు అర్థం కాకపోతే వాటికి భాష్యాలు ఉంటాయి. ఆనందగిరి రాశారు శంకర భాష్యానికి వివరం ఆయన రాస్తారు. అందుకని శంకర భాష్యం చదివేటప్పుడు మనకు ఏదన్నా కొంచెం సందేహాలు ఉంటే ఆ భాష్యానికి వెళ్ళాలి. శంకరాచార్యుల వారు దాదాపు క్లియర్గా రాస్తారు. ఎక్కడన్నా ఏదన్నా పదం మనకు సందేహం అనిపిస్తే ఇంకా అవతల భాష్యానికి వెళ్ళాలి. అది కూడా కష్టంగా అనుకుంటే ఇంకొకటి ఉంది, అమరదాస అని చెప్పి ఇంకొక ఆయన రాశారు శంకర భాష్యానికి భాష్యం, ఆయనది చదువుకోవాలి. ఇట్లా ఎన్నో చూసుకొని మనం కరెక్ట్ అయిన అర్థానికి రావాలి. అలా వచ్చిన తర్వాత గురువుగారు చెప్పాలి, అలా చెప్పినప్పుడు మనకు అర్థం కావాలి, అప్పుడే సరియైన జ్ఞానం. అర్థమైంది కదా. అందుకని ప్రజల మనస్సులోకి సరియైన అర్థాన్ని అందజేయడం అనేటువంటిది అంత తేలిక కాదు, చాలా కష్టం. ఎంతో కష్టపడి ఎంతో ప్రయత్నం మీద ఆ గురువు చెప్పాలి, ఇలా చెప్తేనే వీడికి అర్థమవుతుందని చెప్పి ఆలోచించి మరీ చెప్పాలి. ఇందులో కొంచెం మహాత్ముడని రాశారు, ఎవరు ఉపాసకుడని రాయడంలే. మహాత్ముడు అంటే మనకేమర్థమవుతుంది? ఎలా మహాత్ముడు? మనందరినీ మహాత్ములే అంటుంటాం, ఎక్కడ పడినా మహాత్ములే కదా. మహాత్ముడు అని రాస్తారు, జ్ఞాని అని రాస్తారు. అందుకని ఆచార్యుల వారి భాష్యం ఉండబట్టి మనకు సౌలభ్యం కనుక. అంటే అది తప్పుని కాదు, సరిగ్గా మనకు కరెక్ట్ అర్థం రాదు ఏమిటి అనేటువంటిది. సరే, తస్మాత్ ఈ పరంచ అపరంచ ఓంకారం బ్రహ్మము కనుక, ఓంకారం ప్రతీకము కనుక, తస్మాత్ అందుకని ఈ ఉపాసకుడు ఏతేన ఏవ ఆయతనేన ఈ ఓంకారం అనేటటువంటి సాధనముతోనే, ఆయతనం అంటే చిహ్నం, ఏతేన అంటే ఈ ఓంకారం చిహ్నంతో, ఏకతరం అన్వేతి అపరం బ్రహ్మ కానీ పరం బ్రహ్మ కానీ దేన్నైనా ధ్యానించవచ్చు. పరం బ్రహ్మ అంటే కారణం బ్రహ్మ నిత్యం, అపరం బ్రహ్మ అంటే అనిత్యం. అనిత్యమైనటువంటి అపరం బ్రహ్మని ధ్యానిస్తే ఫలం నిత్యం వస్తుందా అనిత్య ఫలం వస్తుందా? అనిత్య ఫలం వస్తుంది. కారణం బ్రహ్మ నిత్యం బ్రహ్మని గనక ధ్యానం చేస్తే నిత్య ఫలం వస్తుంది. కనుక నీకు నిత్య ఫలం కావాలంటే ఇట్లా ధ్యానం చేయి, అనిత్య ఫలమైన పర్వాలేదంటే ఇలా ధ్యానం చేయి. అనిత్య ఫలం ఏమిటి, నిత్య ఫలం ఏమిటి, ఆ అపరం బ్రహ్మ ధ్యానం ఏమిటి, పరం బ్రహ్మ ధ్యానం ఏమిటి వివరంగా చెప్తారు. నీకు ఏది కావాలంటే దాన్ని ధ్యానం చేయొచ్చు, మన ఇష్టం కదా. కుడివైపు కూర్చుంటావో, తూర్పు వైపు కూర్చుంటావో, దక్షిణం వైపు కూర్చుంటావో, ఎటన్నా కూర్చో, ఫ్రీడమ్ కదండి మనకు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఎంత ఫ్రీడమ్. ధ్యానం చేస్తావో చెయ్యవో నీ ఇష్టం, ఎలా చేసినా సరే నీ ఇష్టం. ఏకతరం అన్వేతి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆ ఉపాసకుడు ఎంచుకోవచ్చు, ఏదో ఒక దాన్ని పొందుతాడు. అపర ధ్యానం చేస్తే అపరం బ్రహ్మను పొందుతాడు, పరం ధ్యానం చేస్తే పరం బ్రహ్మను పొందుతాడు. అది విషయం, అపరం పరం ఎలా చేస్తాడు ధ్యానం. ఇప్పుడు మూడవ మంత్రం నుంచి మనకు చెప్పబోతున్నారు ఎలా చేస్తాడు ఇతను ధ్యానం అనేటువంటిది. మూడవ మంత్రం 74వ పేజీ. సయద్యేకమాత్రం అభిధ్యాయిత సతేనైవ సంవేదితః తూర్ణమేవ జగత్యామభిసంపద్యతే తన్ రుచో మనుష్యలోకం ఉపనయంతే సతత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నః మహిమానమనుభవతి. అభిధ్యాయితాని సత్యకామ ఒక పదాన్ని ప్రయోగించాడు ప్రశ్నలో. అభిధ్యాయిత అనే దానికి శంకరాచార్యుల వారు వివరణ రాస్తారు. ఏమనంటే, ఎవరైతే సత్యాన్ని పలుకుతాడో, ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడో, ఎవరైతే అహింసని పాటిస్తూ ఉంటాడో, అపరిగ్రహాన్ని పాటిస్తూ ఉంటాడో, యమనియమాలన్నమాట. సన్యాసం అంటే వైరాగ్యంతో దేని మీద, ఈ ప్రాపంచికమైనటువంటి అనిత్యమైన వాటి మీద కోరికలు లేకుండా సన్యాసిలాగా జీవిస్తూ ఉంటాడో, అదేవిధంగా సంతోషంతో ఎవరైతే ఉంటాడో, మనస వాచ కర్మణ శుభ్రంగా ఉంటాడో, శుద్ధంగా ఉంటాడో, మాయికం లేకుండా, కపటం లేకుండా, కల్లా కపటం లేకుండా ఎవరైతే ఉండి, ఈ విధంగా ఉండి ఎవరైతే ఓంకార ధ్యానం చేస్తాడో, ఇవి ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఓంకారం ధ్యానం చేసినా ఫలితం లేదు. అది ఆచార్యుల వారి యొక్క కమెంటరీ అపాన్ వన్ వర్డ్ అభిధ్యాయిత. కేవల కర్మ మాత్రమే కాకుండా ఉపాసనతో కూడినటువంటి ధ్యానం అంటాం ఇక్కడ. అలా ఎవరైతే చేస్తారో, మనం చూసాం కదా ఉపాసకుడు 8వ అధ్యాయంలో చూసాం భగవద్గీతలో, ఉపాసకుడి యొక్క ప్రాణం బ్రహ్మరంధ్రం గుండా వెళుతుందని. ఈరోజుకి కూడా జనం నమ్మకం ఏమిటంటే, ఉపాసకుడు యొక్క కపాలం అంటే సుషుమ్న నాడి ద్వారా ప్రాణాన్ని వదిలితే ఇక్కడ చిట్లుతుంది, చిట్లి రక్తం వస్తుంది వాళ్ళకి. వస్తే అప్పుడు ఈయన ఉపాసకుడు ఇందులో నుంచి పైకి వెళ్ళాడు అని, బ్రహ్మరంధ్రం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నది అందరికీ సమాజంలో. పునర్జన్మ అనేది ఒకటి ఉన్నదని చెప్పి చాలామంది నమ్ముతారు కదా, మళ్ళీ ఏమై పుడతామో ఏమో అని చెప్పి ఒక భయం ఉంటుంది ఎప్పుడు అందరికీ. వచ్చే జన్మ ఏమొస్తుందో ఏమంటే కుక్కలు పిల్లులు నలులన్నీ చూస్తున్నాను కదా, చుట్టూ మన చుట్టూ ఇన్ని రకాలు ఉన్నాయి, అమ్మో ఇలాగ పుడతామో ఏమో భయం, ఒక ఆందోళన ఉంటుంది పునర్జన్మ గురించి చాలామందికి. అందుకని పునర్జన్మ గురించి ఆందోళన భయం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తుందంటే, ప్రాణం పోయేటప్పుడు ఈ ఉపాసకుడికేమో ఇట్లా పోతుంది, ఇలా కనుక పోకపోతే కొబ్బరికాయ కూడా కొడతారట. కొబ్బరికాయ కొడితే చిట్లుతుంది కదా, ఆ చిట్లితే ఆ తప్పకుండా ఇంటించి పోతాడు జీవుడు అని చెప్పి చాలామంది కొబ్బరికాయ కొడతారు తల మీద. అలా కొట్టిన తర్వాత బ్రహ్మలోకానికి ఏం పోడు. నువ్వు కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ కొట్టి బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తే రక్తం వస్తే ఉపాసకుడు అక్కడికి పోతాడనేది భ్రమ, అట్లా ఏం పోడు. అలాగైతే అందరికీ పగలు కొడితే అందరికి పోతుంది, ఇంక ఉపాసన ఎవడు చేస్తాడు అప్పుడు, అలా కాదు. అదొక విషయం. మరొక విషయం ఏమిటంటే, ఈ ఉపాసన చెయ్యని వాళ్ళకి ఏమిటంటే జీవితం ఏదో విధంగా జీవిస్తూ ఉంటారు, రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. ఒక నియమం ఉండదు, అనుష్ఠానం ఉండదు, కల్లా కపటం లేకుండా జీవించడం, శుద్ధంగా జీవించడం అనేది ఉండదు, స్వార్థం చింతనతో ఉంటారు వాళ్ళు. అలా జీవించే వాళ్ళకి ఏమిటంటే పునర్జన్మ గురించి భయం ఉంటుంది, ఏమై పుడతాను నేను, నెక్స్ట్ జన్మ ఏమొస్తుందని చెప్పి ఆ భయం ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలుసా, ఆ మరణించేటప్పుడు ఈ ప్రాణం ఎటు పోవాలని చెప్పి పరిగెడుతుంటుందిట. ఏ సందు దొరికితే ఆ సందు, మనం అపాయంలో ఉన్నప్పుడు ఏ సందు దొరికితే ఆ సందులోకి పోతుంటాను చూసారా, ప్రాణం రక్షించుకోవాలి ముందు బయటపడాలి అని చెప్పి ఏ సందు దొరికితే ఆ సందులోకి పోయినట్లుగా ఈ జీవుడు కూడా ఏ సందు దొరికితే ఆ సందులో అని పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాట మరణ సమయంలో. ఏ రంధ్రం నవరంధ్రాలు ఉన్నాయి కదా, ఏ సందు దొరికితే ఆ సందులో పోవడానికి ప్రయత్నం చేస్తాట, గందరగోళం అన్నమాట, కన్ఫ్యూషన్. అదే ఉపాసకుడికి అయితే భయం ఉండదు, నిశ్చయంగా నేను ఆ లోకాన్ని పొందుతాననేటువంటి ఒక నిశ్చయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, మిగతా వాళ్లకు ఉండదు అట్లా. కనుక ఈ ఉపాసకుడు ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్తాడనేటువంటిది ఒక నానుడి. అలా వెళ్ళడానికి శుక్ల కృష్ణే గతిర్హేతే జగతిర్ శాశ్వతే మతే అని చెప్పి కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పాడు. ఉపాసకుడు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాడు అని, అక్కడికి వెళ్ళి క్రమముక్తి పొందుతాడు. క్రమముక్తి ఎలా పొందుతాడు, అక్కడ బ్రహ్మ దగ్గర కూర్చొని మళ్ళీ ప్రశ్నోపనిషత్తు చదువుతాడు, ఇక్కడికి క్లాసుకు రాలేదు కదా అందుకని అక్కడికి వెళ్ళి అక్కడ చదువుతాడు. అక్కడ చదివిన తర్వాత కొంతకాలానికి జ్ఞానం వస్తుంది, క్రమముక్తిని పొందుతాడు. అలా ఎవరికి పొందుతారంటే ఆ ఉపాసన ఓంకార ఉపాసన చేసినవాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అకారం మాత్రమే, ఏకమాత్రం అన్నారు, అంటే ఏకాక్షరం, ఏకమాత్రం అభిధ్యాయీత సహా ఆ ఉపాసకుడు ఎవరు, అకార ప్రధానం ధ్యానం చేసేవాడు, ఓంకారంలోని అకారం మీద మాత్రమే, ఓంకారంలో ఉన్నటువంటి అకారం మీద మాత్రమే ధ్యానం చేసేటటువంటి ఉపాసకుడు. ఏకమాత్రం అంటే ఒక అక్షరం మీద మాత్రమే ధ్యానం చేసి అభిధ్యాయిత చేస్తాడో సహా తేనైవ సంవేదిత, ఆ ఉపాసకుడు సంవేదిత ఎప్పుడైతే ఆ అకారంతో, అకారం అంటే ఇక్కడ ఏం చెప్పాను, వైశ్వానరుడు ప్రథమ పాదం స్థూల ప్రపంచాభిమాని వైశ్వానరుడు విరాట్తో ధ్యానం చేసి తన్మయం చెందుతాడో, సంవేదిత అంటే తన్మయం చెందడం, సంవేదిత భవతి, భవతి అని రాసుకొని బ్రాకెట్లో ఫుల్ స్టాప్ పెట్టుకోండి అక్కడ, సంవేదిత. తర్వాత తూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే, తూర్ణం వెంటనే త్వరగా సత్వరమే, ఆలస్యం లేకుండా అని అర్థం, ఆలస్యం కాకుండా జగత్యాం అభిసంపద్యతే. మళ్ళీ ఈ భూమి మీదకే వస్తాడు, మనుష్యలోకానికే వస్తాడు అని అర్థం. మనుష్యలోకానికి భూలోకానికే వస్తాడు. అతల వితల సుతల పాతాల తలాతలకు వెళ్లకుండా మళ్ళీ మనుష్యలోకానికే వస్తాడు అని అర్థం. అకారం మీద ధ్యానం చేస్తేనే మీకు మనుష్య జన్మ గ్యారంటీ. అది విషయం ఇక్కడ. స్వామిని నెక్స్ట్ జన్మ మనిషి జన్మ వస్తుందంటారా అంటే ఏం పర్వాలేదు, అకారం మీద ధ్యానం చెయ్యి. అందుకని క్లాసులో ప్రతి క్లాసులో అని చెప్పి అకారం మీద ధ్యానం చేస్తున్నాం. వస్తే కనీసం మనిషి జన్మ అయినా వస్తుంది, లేకపోతే మీకు కాదండి, మీ అందరికీ సద్యోముక్తి, మనకు కాదు ఈ టాపిక్, ఇది ఎవరికో. మనకేమిటి, మనకు ముక్తి ఇక్కడే, సద్యోముక్తి, జీవన్ముక్తి. అజ్ఞానులకు మాత్రమే, ఉపాసకులకు మాత్రమే ఊర్ధ్వగతి లేక మనుష్య జన్మ. ఉపాసకులకి అధోగతి ఉండదు, ఎన్నటికీ ఉపాసకుడికి అధోగతి ఉండనే ఉండదు. అకార అక్షరం మీద ధ్యానం చేసిన వాడికి మళ్ళీ మనిషి జన్మ. జగత్యాం అభిసంపద్యతే, ఈ భూలోకానికి వస్తాడు అని ఎవరు చెప్పారు? తన్ రుచః మనుష్యలోకం ఉపనయంతే. ఆ ఋగ్ దేవతలు ఉన్నారు చూసారా, ఈ అకారం అనేది ఋగ్వేదంతో సమానం. అకారం ఋగ్వేదం, ఉకారం యజుర్వేదం, మకారం సామవేదం. కనుక ఋగ్ దేవతలు ఎలాగైతే మాండుక్యోపనిషత్తులో అకారం జాగ్రత్త అవస్థ అని చెప్పాం, ఉకారం స్వప్నావస్థ అని చెప్పాం, మకారం సుషుప్తి అవస్థ అని చెప్పాం, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అకారం ప్రథమ మాత్ర ఋగ్ దేవతలు. వాళ్ళు ఆ ఋగ్ దేవతలు ఉపనయంతే, వాళ్ళు ఆయన్ని ఈ లోకానికి, మానవ లోకానికి తీసుకువస్తారు అన్నారు ఋగ్వేద దేవతలు. ఎందుకంటే అకారం అనేటి అగ్నిమీళే పురోహితం అని మొదలవుతుంది ఋగ్వేదం మొదటి మంత్రం. సో అకారం ప్రధానం ఋగ్వేదం అని మనకు చెప్పబడింది. అగ్ని, అదేవిధంగా ఉకారం అనేటువంటిది వాయువు, వాయుదేవత. ఇక్కడ ఎట్లా అయితే అగ్నిదేవత, అదే ఈ దేవతలందరూ కూడా ఋగ్ దేవతలు అంటారు. ఋగ్ దేవత ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికంలో జాగ్రత్ స్వప్న సుషుప్తి అకారం, అకార ఉకార ప్రధానం. జాగ్రత్త అవస్థలో అకార ఉకార మకార జాగ్రత్త స్వప్న సుషుప్తి చెప్పినట్లుగానే అధిదైవికంలో కూడా అకార ఉకార మకారాలకి మూడు దేవతలు చెప్పాలి, అగ్ని వాయు తర్వాత సూర్య. అగ్ని వాయు సూర్య ఆ ఉ ఉం మకార అకారం ఉకారం మకారం. అగ్ని అకారం, వాయు ఉకారం, సూర్య మకారం అధిదైవంలో. ఈ ఋగ్దేవతలు ఈయనని ఈ లోకానికి తీసుకువస్తారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమిటి ఆయనకి అంటే, సహా ఏ ఉపాసకుడైతే అకార ధ్యానం చేసి ఋగ్దేవతల ద్వారా మళ్ళీ ఈ మనుష్య శరీరానికి వస్తాడో, వచ్చిన తర్వాత అక్కడ సహా తత్ర ఏం చేస్తాడు, తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా. యోగభ్రష్టుడు అన్నమాట. యోగభ్రష్టుడు అంటే పూర్వజన్మలో పరిపూర్ణంగా సాధన చేయకపోవడం వల్ల అకారం మీదనే చేశాడు కదా, ఉకారం మకారం మిగులుంది కదా, అందుకని మళ్ళీ వచ్చి బ్రాడ్ ఫార్వర్డ్ అన్నమాట, ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాడు సాధన. ఎలా చేస్తాడట, బ్రహ్మచర్యేణ తపసా, తపస్సుతో నిష్ఠ నియమాలతో వాటిని పాటిస్తూ ఏకాదశి ఉపవాసం, మౌనం, అనేక రకాలైనటువంటి ఉపాసనలు చేస్తూ నిత్యం స్నానం ఆచరించడం మొదట అది మెట్టు. 12 గంటలకు స్నానం చేయకూడదురా, పొద్దున్నే స్నానం చేయాలి, 2 సార్లు స్నానం చేయాలి, 4 సార్లు తింటావు 2 సార్లు స్నానం చేయొచ్చుగా అంటే నీళ్లు లేవండి అంటాడు. అందుకే నేను పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ సంస్కారం పెరగాలంటే ఇంట్లో పూజా మందిరం ఉండాలి. పూజా మందిరం ఉంటే కనీసం పిల్లలు రోజు చూస్తూ ఉంటారు ఆ దైవ రూపాన్ని. ఆ చూడగా చూడగా వాళ్ళకి ఆ మనసులో వాసన, ఆ యొక్క ధ్యాస ఏర్పడుతుంది. సీనరీ ఫోటోలు, ఆ ఫోటోలు కొంగలు, సింహాలు, పులులు పెట్టుకుంటాం, తలుపు తీయంగానే పిల్లి కనపడుతుంది. రెండు పిల్లులు ఉంటాయి, నల్ల పిల్లి తెల్ల పిల్లి అన్న. తలుపు తీయంగానే పిల్లులు ఎందుకంటే కనపడటం? ఓంకారం పెట్టుకోవచ్చు కదా, దేవుడి బొమ్మ పెట్టుకోవచ్చు కదా. మేమంతా ఒకరికొకడు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తామండి, అందుకని ఎవరిని పెడతాం? అందుకని ఎవరిని పెట్టకుండా పిల్లుల్ని, టైగర్ని, లయన్స్ని పెట్టుకున్నాం. అందుకే అందరు బహు బాగుంటుంటారు. కుక్క పిల్ల బొమ్మలు అవి పెట్టుకుంటే ఏమొస్తుందంటే కోపం, తాపం అన్నీ వస్తాయన్నమాట. ఒకడు గాండ్రించేవాడు, ఒకడు సకిలించేవాడు, ఒకడు మురిగేవాడు, ఇట్లా ఉంటారన్నమాట ఇంట్లో. యద్భావం తద్భవతి, ఏ విధంగా ఉంటే సంస్కారం ఇంట్లో తల్లిదండ్రులకి ఆ విధంగానే పిల్లలకు వస్తుంది. అందుకని మన పెద్దలు చక్కగా ఇల్లే దేవాలయం అన్నారు. ఇంటిని దేవాలయంగా పెట్టుకోవాలి. పెట్టుకొని భగవంతుడు పూజ రోజు దీపారాధన ఉంటూ ఉంటే, ఆ గంట కన వాయిస్తూ ఉంటే, అది వెంటే చెవుల్లో పడుతూ ఉంటే, ఆ తెలియకుండా నా పిల్లలకు ఆ సంస్కారం వస్తుంది. కొంచెమైనా వస్తుంది. బయట ప్రపంచం ఎంత పరిగెడుతున్నా కూడా వీడు గాడి తప్పకుండా ఎట్లన్నా కనీసం ఉంటాడు. ఇక్కడ కూడా లేదనుకోండి, అమ్మా నాన్న దగ్గర నుంచి, ఇంట్లో నుంచి రాకపోతే ఇంకా ఎక్కడ లభిస్తుంది వాడికి? కాలేజీల్లో లేదు, స్కూళ్ళల్లో లేదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం అన్నారు. అందుకని ఆ సంస్కారం ఉంటేనే ఆ ధ్యానం చెయ్యాలని అలాంటి అభ్యాసం వస్తుంది. వాసన మనకు తెలియదు, పిల్లల మనసుల్లో పడతాయి. ఒక పిక్చర్ ఎట్లా మనసులో ఇంప్రింట్ అవుతుందో చూసుకోవాలి. ఒక కొన్ని కొన్ని శబ్దాలు ఎట్లా ఇంపాక్ట్ అవుతాయో హృదయం మీద, మనస్సు మీద, అవి ఆలోచించాలి. కనుకని పెరిగేటప్పుడు మనం చెట్టుని ఎట్లా కంచె కట్టి, నీళ్లు పోసి, మాన్యూర్ వేసి జాగ్రత్తగా పెంచుతాం చూసారా? చిన్నదైతే ఎండ ఎక్కువ తగలకూడదు, పెద్దదైతే ఎండ కావాలి. దానికి ఎండ లేకపోతే కష్టం, దీనికి ఎండ వస్తే కష్టం. అట్లా పెంచాలి పిల్లల్ని. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి చిన్నగా ఈ వైదిక ధర్మంలోకి వస్తాడు. శ్రద్ధతో, భక్తితో కొంచెం కొంచెం మంచి అలవాట్లు ఏర్పడి తపస్సు చేసి బ్రహ్మచర్యంతో, అంటే నియమాలతో ఉంటాడనమాట. అలా ఉన్నప్పుడు శ్రద్ధయా అంటే వైదిక ధర్మం మీద నమ్మకం కలిగి ఉండాలి. వైదిక ధర్మం మీద నమ్మకం కలిగిన వాడై పుడతాడు నెక్స్ట్ జన్మలో. ఈ జన్మలో అకారం ధ్యానం చేస్తే కనీసం వచ్చే జన్మలోనైనా శ్రద్ధతో, అన్ని నియమాలతో పాటించడం మొదలు పెడతాడు. సంపన్న భవతి, ఎవరైతే వైదిక ధర్మం మీద శ్రద్ధ కలిగి ఉంటాడో, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి మహిమానం అనుభవతి అంటే కాంతిని అనుభవిస్తాడు. కాంతి అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనం? ఆధ్యాత్మిక చింతనాపరుడై ఉంటాడు ఇక్కడ మనిషి జన్మ ఎత్తి. యోగభ్రష్టుడు అంతే కదా, పోయిన జన్మలో ఉన్నటువంటి సంస్కారంతో మళ్ళీ ఈ జన్మలో పుడతాడు అని చెప్పి చెప్పారు. ఈ జన్మలో పుట్టి అక్కడి నుంచి మళ్ళీ సాధన మొదలు పెడతాడు. అది మహిమానం అనుభవతి అంటే ఆత్మవిద్యా సంపద కలిగిన వాడై పుడతాడు. వీళ్ళకి ఎట్లొచ్చిందండి ఇంత ఆధ్యాత్మిక సంపద అన్నాడు. పోయిన జన్మలో చేసుకున్నటువంటి సుకృతం. సుకృతం అంటే ఏంటి? మంచి కర్మలు. ఏమిటయ్యా చేశాడంటే అకార ధ్యానం చేశాడండి అన్నాడు. సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా అకార సాధనం చేస్తారు. జంట సరసలు, సరళి వరసలు అన్నీ కూడా స్వరాలు పాడరు. సరిగమ పదనిసాకి అకార సాధనం అంటారు దాన్ని. అకార సాధనం ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి సంగీతంలో బాగా రాణిస్తారు. సంగీతంలోనే అకార సాధనం ఉంది, మరి ఓంకారంలో కూడా అకార సాధనం ఉన్నది చూడండి. తమిళంలో కూడా ఉంది కదా, అన్ని అక్షరాల్లోకి అకారమే కదా మొదలు. అగర మొదల ఎడుత్తెల్లాం ఆది భగవాని పోట్రి అని చెప్తారు. అన్నింటిలోకి అకారమే మొదలు. మన తెలుగులో కూడా అకారమే, సంస్కృతంలో అకారమే, ఇంగ్లీష్లో ఏ అంటాడు. పిల్లవాడు పుట్టగానే అమ్మ అంటాడు, ఆ మా. అందుకని అకారం అనేది భగవత్ స్వరూపం, బ్రహ్మన్ యొక్క అపరం బ్రహ్మస్వరూపం. అపరం బ్రహ్మస్వరూపం గనుక ఆ అకారం ధ్యానం చేయడం వలన నెక్స్ట్ జన్మలో మనిషిగా పుట్టాడు. బల్లి నల్లి కాకుండా మనిషి జన్మగానే పుట్టాడు. నెక్స్ట్ జన్మ మనిషి జన్మ గ్యారంటీ కావాలంటే ఒక్కటే మార్గం, అకారం ఉపాసన. మేమంతా అది చేస్తాం స్వామిని, ఎట్లా జీవన్ముక్తి వస్తుందో రాదో కానీ అకార ధ్యానం అన్న చేస్తాం అని అంటారా? ఎందుకంటే ఎంత గురువు చెప్పినా కూడా నా స్టూడెంట్స్ అందరికీ కూడా జీవన్ముక్తి వస్తుంది, మీరందరూ ముక్తినే పొందుతారు, మీకు గతి ఉండదు, ఊర్ధ్వగతి శుక్లగతి కృష్ణగతులు ఉండవని గురువు చెప్పినా కూడా పాపం గురువుకి ఏం తెలుసు, మనకు మనం ఎక్కడున్నామో ఆయనకేం తెలుసు అని చెప్పి శిష్యుడే అట్లా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాడు. అలా అంచనా వేసుకుంటే మనం మోక్షాన్ని పొందలేము. నచికేతుడు అనుకున్నట్లుగా అనుకోవాలి, నేను ఉత్తమమైన శిష్యుణ్ణి, బహునామేమి ప్రథమ అని చెప్పి అనుకొని నేను పొందుతాను అనేటువంటి ఇది రావాలి. ఇది ఉపాసకులకి, మందబుద్ధి కలవాళ్ళకి ఈ ధ్యానాలు ఇవన్నీ కూడా అవసరం. అసలు లేని దానికంటే కొంచెం మంచిది కదా ఇది అని మనం తెలుసుకోవాలి. అది అభిధ్యాయిత, ఎవరైతే చేస్తారో మహిమానం అనుభవతి అని చెప్పారు. తర్వాత ఉకార ధ్యానం వస్తుంది, అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.